ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేది కుమారుడైన అజర్యా మీదకి రాగా అతడు ఆశాను ఎదుర్కొని పోయి ఇలాగూ ప్రకటించెను. ఆశ, యూదవారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన పక్షమును, మీరు ఆయన యొక్క విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం కొరకు ప్రార్థిద్దాం. రామకల్ తండ్రి, మహోన్నతుడైన దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని ప్రేమించి ఆయన క్షేమంగా ఈ 10వ తేదీలను ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు. ప్రతి ఉదయం ప్రభా, మీరు మమ్మల్ని మీ వాక్ చేత, మీ సన్నిధి చేత అయా మా హృదయాన్ని నింపుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఉదయం ప్రభా అయా భారభరితంగా ప్రార్థించడానికి ఆ ప్రార్థన స్థితి అంశాలుగా మీరు మారుస్తున్నందుకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఆయన హైదరాబాద్ సహవాసాన్ని బలపరచండి. అయా నడిపిస్తుండగా పాల్గొనగా వారందరూ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నారు. తీసుకొచ్చిన ప్రియులను బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఏర్పాట్లో ఉన్న వారిని కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారికి వారి పట్ల కనికరించమని, వారికి అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఆశా జీవితాన్ని మరి గత శుక్రవారం ధ్యానం చేయడానికి మీరు ఎంతో కృషి చూపించారు. ఆయన దాని కొనసాగింపుగా మిగతా విషయాలు, ఆయన జీవితం ద్వారా మా జీవితానికి అవసరమైన విషయాలు ధ్యానం చేయడానికి ఆశ కలిగిందిగా. ఎవా మా అందరి హృదయాలు ఎరిగిన దేవుడు, మా అందరి హృదయాలతో మాట్లాడే దేవుడు, మాతో మాట్లాడమని, సమయాన్ని దీవెనకరంగా మార్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభులను ప్రియులారా, మనం ఆశా జీవిత ధ్యానంలో భాగంగా ఆ ఫస్ట్ పార్ట్ మనం గత శుక్రవారం ధ్యానం చేయగలిగాం. అందులో 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి 6 వచనాల ఆ ధ్యానంలో మొదటి మాటగా మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవునికే ఇవ్వాలి అన్న విషయాన్ని ఆలోచించగలిగాం. మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. ఆశ మరి ఆ దేశంలో తన తండ్రులు తన పితరులు ఆ ప్రతిష్ఠించిన ప్రతి విగ్రహాన్ని పడగొట్టినట్లుగా, ఉన్నత స్థలాలను అతను పడగొట్టినట్లుగా మనం ధ్యానం చేయగలిగాం. దేవునికి తప్ప దేనికి చోటు ఇవ్వకూడదు, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలన్నది మనం ధ్యానం చేయగలిగాం. రెండవ మాటగా ఆ కుటుంబము కంటే కూడా దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి అన్నది కూడా ధ్యానం చేయగలిగాం. ఆ 15వ అధ్యాయం 16వ వచనంలో ఆశ యొక్క తల్లి ఆమె మరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ఆమె ఏర్పాటు చేసిన దేవతా స్తంభాన్ని కూడా ఆశ త్రోసివేసినట్లుగా, ఆమెను మరి పట్టపురాణిగా ఉండకుండా ఆమెతో కూడా ఆ తొలగించినట్లుగా మనం చూడగలిగాం. కాబట్టి పట్టపదేవిగా ఉండడానికి వీలు లేకుండా ఆమెను కూడా తొలగించినట్లుగా మనం చూడగలిగాం. కాబట్టి మన కుటుంబం కంటే కూడా దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. అలాగే మూడవదిగా ఆశ యొక్క ప్రార్థన, ఆశ దేవుడి మీద ఆధారపడ్డ ఆ విషయాన్ని మనం ధ్యానం చేసాం. 14వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే 14:11లో ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, అక్కడ చాలా భారభద్రమైన ప్రార్థన, చాలా చక్కటి ప్రార్థన అక్కడ రాయబడింది. ఆ ప్రార్థన ఆధారం చేసుకుని మనం ప్రార్థన ఒకసారి చదివితే చక్కటి విషయాలు అర్థమవుతాయి. అక్కడ ఎలా ప్రార్థన చేస్తున్నాడు అది కూడా చూసాం. యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవ యెహోవా, మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకుని ఉన్నాము, నీ నామం బట్టి ఈ సైన్యం నిద్రించటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడు, నరమాత్రులను నీ పైన జయమందనీయకుము అని ప్రార్థించాను. కాబట్టి అతడు తన సైన్యం మీద ఆధారపడక దేవుడి మీదే ఆధారపడి విజయాన్ని పొందినట్లుగా కూడా మనం చూడగలిగాం. అవి మూడు విషయాలు. మన కుటుంబాల్లో కూడా నెమ్మది ఉండాలంటే కారణం ఆశా పరిపాలన కాలంలో దేశం నెమ్మదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 14వ అధ్యాయము మొదటి వచనంలో, ఆశా రాజైన తర్వాత ఇతర దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందను అన్న మాట అక్కడ రాయబడింది. 6వ వచనంలో ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశంలో నెమ్మది కలిగి ఉండను, నెమ్మది కలిగి ఉండను మాటలు మనం చదువుకున్నాం. అలాగే 15వ అధ్యాయం 19వ వచనంలో ఆశ ఏలుబడి ఎందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. కనుక ఆ రాజుల జీవితాలు ధ్యానం చేయడం అనే ఉద్దేశం. మరి మనం కూడా మన కుటుంబాలకు యజమానులుగా ఉన్నాం. మనము మనం ఉన్న స్థలంలో మనం నాయకత్వం వహించే స్థలాలు, లేదా ముఖ్యంగా మన కుటుంబానికి మన యజమానిగా, కుటుంబానికి పెద్దగా మనం ఉన్నాం. మన కుటుంబాలు నెమ్మది పొందాలన్నా, మన కుటుంబాల్లో మనం ఈ గలిబిలి అలజడి లేనిపోని శోధనలు వాటి అన్నింటినీ జయించాలన్నా కుటుంబ పెద్దగా మనం తీసుకోవాల్సిన ఆ తీర్మానాలు ఆశా జీవితం నుంచి మనం తీసుకోవాల్సిన తీర్మానాలు. మరి ఏ విగ్రహాలైనా సరే మనం తొలగించాలి, దేవుని కేసు మొదటి స్థానం ఇవ్వాలి, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం ఇనిషియేషన్ తీసుకోవాలి. 2, మరి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. 3వది, ప్రతి పరిస్థితిలో కూడా మనం ప్రార్థన ద్వారా దేవుని పాదాలు పట్టుకోవాలన్న విషయాలు మనం ధ్యానం చేయగలిగాం. మరొక 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో ఆశా జీవితం నుంచి మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ దినవృత్తాంతానికి 2:15 2వ వచనం ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్న మాట. 15:2 ఆశ యూదవారులరా, బెన్యామీనులరా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయనని పక్షముగా ఉండును. మీరు ఆయన వద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమవును. మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయనను విసర్జించును అన్నారు. మన కుటుంబాల్లో ఆశీర్వాదాలకు కారణం, మన కుటుంబాల్లో మేలుకు కారణం దేవుడు మాట్లాడుతున్న మాట మనం చదివితే కీలకమైన మాట. ఆయన పక్షంగా మనం ఉంటే మన పక్షంగా ఆయన ఉంటాడు. ఆయన మీద ఆనుకుని ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడు. ఆయన మనం నిర్లక్ష్యం చేస్తే ఫిల్లరా, మరి ఆయన కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడే దేవుడుగా ఆయన లేడు. కాబట్టి దయచేద్దాం, దయచేసి అర్థం చేసుకుందాం. ఈ కాన్ఫరెన్స్ మోడ్ లో పెట్టు సురేష్, నా కాన్ఫరెన్స్ మోడ్ ల్యాప్టాప్ కనిపించట్లేదు. రైట్, వచ్చింది. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. కాబట్టి మనము దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన సంగతి, మనం కలిగి ఉండాల్సిన యాటిట్యూడ్, దేవుని వద్ద విచారణ చేయటం, దేవుని పక్షంగా నిలబడటం, దేవుని మీద ఆనుకోవటం. చాలా సార్లు మనం దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వక, దేవుడి మీద ఆధారపడాల్సినంతగా ఆధారపడక, మనకున్న ఆల్రెడీ సెక్యూర్డ్ లైఫ్ లో ఉన్నాగా ఎంప్లాయీస్ గా పిలువబడుతున్నాగా మనకంటూ జీతం వస్తుంది, డబ్బులు ఉన్నాయి, మనం అడగకుండానే ఫోన్ చేసి సార్ మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది ఎంత కావాలని అంత ఇస్తామని చెప్పేవాళ్ళు. మన అవసరతలో ఉన్నప్పుడు మనము చాలా మంది ఆర్థిక సహాయం చేసేవారు, మాట సహాయం చేసేవారు చాలా మంది ఉన్నారు. కనుక మనము దేవుని వద్ద విచారణ చేయడానికి బదులు, మనం దేవుణ్ణి ఆనుకోవడానికి బదులు, ఆయన పాదాల వద్దకు రావడానికి బదులు, మరి ఆయన దాటిపోయే ఆ శోధనలు, ఆయన వద్ద విచారణ చేయకుండా, ఆయనకు ఆయన వద్ద ప్రార్థించకుండా, ఆయన మీద ఆధారపడకుండా ఉండే అనేక శోధన కంటే అవి మన ఆశీర్వాదానికి కారణం కాదు. కానీ దేవుడు మన పట్ల కోపగించుకోవడానికి, దేవుడు రోషానికి కారణమవుతుందని దయచేసి వాక్యం ద్వారా మనం గ్రహించాలి. అయితే ఆశ అలాంటి వాడు కాదు. ఆశ మరి ఆయన చేసిన ప్రార్థన 14:11 చదివాం. అలాగే అతని కొరకు రాయబడ్డ మాటలో 14:2 ఆశ తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడు అని రాయబడింది. దేవుని దృష్టికి అనుకూలుడు, దేవుని దృష్టికి యథార్థవంతుడిగా రాజు అయిన ఆశ కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఆశీర్వాదం పొందాలంటే, మనం మన పరిస్థితిలో సహాయం పొందాలంటే, మనకున్న ఇరుకులో నుంచి మన విశాలతలోకి వెళ్లాలన్నా, విడుదల పొందాలన్నా ఆయన మీద ఆనుకోవటం. అందుకే 15:2 మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన పక్షంగా ఉంటేనే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షం అవును. ఆయన పక్షంగా లేకపోవటం, ఆయన వద్ద విచారణ చేయకపోవడాన్ని మూడవ మాటలుగా అన్నాడు, ఆయన విసర్జించడం. ఆయన విసర్జించడం అంటే ఆయన మీద ఆనుకోకపోవటం, ఆయనకి ప్రార్థన చేయకపోవటము, ఆయన విసర్జించడం. ఆయన అక్కర్లేదనుకుంటున్నావు, అంత అవసరం లేదనుకుంటున్నావు, ఆయన లేకపోయినా నేను మేనేజ్ చేసుకోగలను అనుకుంటున్నావు, ఆయన పక్కన పెట్టేసో దాన్నే విసర్జించడం అన్నాడు. అది చాలా కఠినమైన మాట, చాలా అతీవ్రమైన పదాన్ని వాడాడు ఆయన. అయితే ఆశ లాంటి వాడు కాదు. 14:7 రాయబడింది. మరియు అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమే. రాజు ఎంత చక్కటి మాదిరి ఆ దేశంలో చూపిస్తున్నాడు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమే. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగినగాక. చిన్న సైన్యం, కూషీయుడు ఆ జరాహు, కూషీయుడు జరాహు 10,00,000 ఆ సైన్యంతో దండెత్తుకొచ్చాడు. ఆశా సైన్యం అంతా 580,000 సగం. కూషీయుడైన ఈ జరాహు సైన్యం మీదకి దండెత్తడానికి, యుద్ధం చేయడానికి అతని దగ్గర ఉన్న సైన్యం సరిపోతుందా? మరి ఎట్లా విజయం పొందాడు? మరి ఎలా నెమ్మది పొందాడు? మరి ఎలా పరిస్థితిని తప్పించుకున్నాడంటే, అతను అంటాడు, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. యుద్ధాలు లేవట 35వ సంవత్సరం వరకు, 35 ఇయర్స్, ఎంత పీస్ఫుల్ గా ఆ దేశం ఉందో, ఎంత నెమ్మదిగా ఆ దేశం పరిపాలన, ఆ దేశం ఎంత నెమ్మదిని అనుభవించిందో. యుద్ధాలు లేవు, శత్రువులు లేరు, గందరగోళం లేదు, పైగా అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అదే 7వ వచనంలో అలా అంటాడు, దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చు. భయమేమి లేదు, నిరభ్యంతరంగా తిరగవచ్చు. మనము ఈ పట్నమును కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదును. కాగా వారు పట్నములను కట్టి వృద్ధి ఉంది. ఒకటి, యుద్ధాలు లేవు, యుద్ధాలు లేవు, ఎంత నెమ్మది ఉందో, భయం లేదు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మీరు అభ్యంతరంగా తిరుగుతున్నారు. రెండు, డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో టేకప్ చేశాడు ఆశ. చక్కటి పట్టణాలు కట్టుకున్నారు, గోపురాలు కట్టుకున్నారు, ప్రాకారాలు కట్టుకున్నారు, గుమ్మారు నిలబెట్టారు, ద్వారబంధాలు అమర్చుకున్నారు, వారు వృద్ధి పొందారు అన్న మాటలు రాయబడ్డాయి. కనుక మరి భౌతికంగాను ఆలోచించినా ఆత్మీయంగాను ఆలోచించినా మరి యుద్ధాలు భౌతికమైన ఆ యుద్ధాల కన్నా మన జీవితంలో పెద్ద యుద్ధం. ఆత్మీయ యుద్ధాలు, ఆత్మీయ పోరాటాలు, అనుదిన పోరాటాలు ఎన్నింటినో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పరిస్థితిలో కూడా మన విజయం పొందాలన్నా విడుదల పొందాలన్నా ఆశావలి మనం ఈ మాట చెప్పాలి. మనము ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటారు. మనము ఆయన వద్ద విచారణ చేస్తే ఆయన తప్పకుండా సమాధానం ఇస్తాడు. మనము ఆయన ఆశ్రయిస్తే మనకు శత్రువులపై విజయం ఇస్తాడు, మనకి నెమ్మది ఇస్తాడు. మనము ఆయన ఆశ్రయిస్తే నష్టం కాదు వృద్ధి పొందుకుంటాం. నష్టం కాదు వృద్ధి పొందుకుంటాం. ధనాన్ని ఆశ్రయిస్తున్నాం, మనుషుల్ని ఆశ్రయిస్తున్నాం, స్వబుద్ధిని ఆధారంగా చేసుకుంటున్నాం. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా, దేవుని వాక్యాన్ని ఆశ్రయిస్తున్నామా అన్నది ఏదైకాల సమయంలో మనం మనము ప్రశ్నించుకోవాల్సిన శ్రేష్టమైన తలంపులు. కాబట్టి పిల్లరా, ఎప్పుడైతే ఆశ దేవుని ఆశ్రయించాడో విజయం, నెమ్మది, వృద్ధి మనం చూస్తున్నాం. 14:13-15 వచనాలు చదివితే, ఆశయును అతనితో కూడా నిన్నవారును గెరారు వరకు వారిని తరమగా కూషీయులు మరల పంతులు తీర్చలేక యెహోవా భయము చేత ఆయన సైన్యపు భయము చేతను పారిపోయి 10,00,000 సైన్యం. వీరి సైన్యం ఎంత? 580,000. అక్కడ యుద్ధ రథాలు ఉన్నాయి, ఏం లేదు, ఒక రథం కూడా లేదు. కానీ దేవుడు వారి పక్షంగా ఉన్నాడు, ఆయన వారి పక్షంగా యుద్ధం చేశాడు. ఆయన భయం చేత తయారైపోతున్నాడు, పరారైపోయాడు. అయితే 13:2 చూడండి, యూదా వారు విశేషమైన కోసం పట్టుకుని, అందుకే వాళ్ళు వచ్చింది దేనికోసం? వాళ్ళు వచ్చింది శత్రువులు వచ్చింది దేనికోసం? కూషీరు వచ్చింది దేనికోసం? జరాహ వచ్చింది దేనికోసం అంటే యూదాని పట్టుకుపోవాలి, యూదా సొమ్ము దోచుకుని పోవాలి. దేవుని పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చాడు. కానీ అక్కడున్న రాజు, దేవుని ఎదిగిన రాజు, దేవుణ్ణి ఆశ్రయించే రాజు, దేవుని వద్ద మొరపెట్టే రాజు కనుక ఏమైంది? వారి సొమ్ముని వీలు దోచుకున్నారు. యూదా వారు విశేషమైన కొలసొమ్ము పట్టుకునేది అని మాట చెబుతున్నాం. గెరారు చుట్టూనున్న పట్టణములలో వారందరి మీదకి యెహోవా భయం వచ్చింది కనుక ఆ పట్టణములన్నింటినీ కొల పెట్టి వాటిలో ఉన్న ముక్కుటమైన కొలసొమ్ము అంతా దోచుకునేది. ఆ గెరారు చుట్టూ ఉన్న పట్టణాల్లో సొమ్ము వారు దోచుకున్నారు. 15, మరియు వారు పశువుల సాలవను పడగొట్టి విస్తారమైన బొర్రెలను, ఒంటెలను సమకూర్చుకుని యెరూషలేమునకు తిరిగి వచ్చి నష్టపోయొచ్చారా, లాభపడొచ్చారా, కోల్పోయొచ్చారా, పొందుకొని వచ్చారా అంటే అవును, పొందుకున్నారు, లాభపడ్డారు, వృద్ధి పొందారు, దోచుకున్నారు, కొల్ల పట్టుకున్నారు, కొలసొమ్ అంతటిని పట్టుకున్నారు. కాబట్టి మనము ఆయన ఆశ్రయిస్తే ఆయన మన పక్షంగా ఉంటాడు. మనము ఆయన వద్ద మరపట్ట నేర్చుకుంటే ఆయన తప్పకుండా ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. రాజుగా ఆశాకున్న అడ్వాంటేజ్, ఆశాకున్న బలము, ఆశాకున్న జ్ఞానము ఇదేవి కారణమని వాక్యం చెప్పట్లా. అతడు తన దేవుణ్ణి ఆశ్రయించిన వాడు గనక, అదే అతను అంటున్నాడు, మనము మన దేవుణ్ణి ఆశ్రయించింది గనుక ఆయన మనకు నమ్మది, ఆయన మనకు విజయం, ఆయన మనకు వృద్ధి. ఆయన మనల్ని సిగ్గుపరచలేదు, తలదించుకోలేదు. ఉదయకాల సమయంలో నీవు నేను ప్రశ్నించుకోవాల్సిన అకీలకమైన ప్రశ్న, నేను నా పరిస్థితిలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నానా? నేను ఆయన పక్షంగా నిలబడుతున్నానా? ఆయన నా కుటుంబంలో కార్యాలు చేయడానికి నేను ఆశీర్వాదకర్తగా ఉన్నానా? రైట్ డైరెక్షన్ లో నా ఫ్యామిలీని లీడ్ చేస్తున్నానా? నన్ను మనము ప్రశ్నించుకోవాలి, నన్ను మనం ప్రశ్నించుకోవాలి. యాకోబు పత్రిక 4:8 ఒక మాట చదువుతుందా? యాకోబు పత్రిక 4:8 మనం చదివితే, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చింది. మనమేమంటున్నాం, ముందు నువ్వు రా, తర్వాత నేను వస్తాను. ముందు నువ్వు కార్యం చేయ, తర్వాత నేను వస్తాను. ముందు నాకు ఇది చేస్తే అప్పుడు నేను నమ్ముకుంటాను. వాక్య విరుద్ధమైన ప్రార్థన. ముందు నువ్వు రా, ఉన్నపాటుగా రా, విశ్వాసంతో రా. ఆయన వద్దకు వచ్చి ఆయన బ్రతిమాలకు, నిన్ను ఆయన బ్రతిమాలడం ఏంటి? నిన్ను ఆయన బ్రతిమాలు, నువ్వు బ్రతిమాలాలా, ఆయన బ్రతిమాలాలా? నీ బ్రతిమాలాలి, నీ బ్రతిమాలాలి. నిన్ను ఆయన బ్రతిమాలడం ఏంటి? నువ్వురా, మొదటిగా నువ్వేరా. కాబట్టి వాక్యం అంటున్న మాట దయచేసి గమనిద్దాం. మొదటిగా మనమే, మనమే ఆయన మీద ఆనుకోవాలని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. మొదటిగా మనమే అడిగేయాలి. మత్తయిసువార్త 7:7-8 చదివితే, మత్తయిసువార్త 7:7-8 మనం చదివితే వాక్యం ఇలా ఉంటుంది. ఆ వెతకుడే మీకు దొరుకును అన్నాడు. మీరు వెతకండి, మీరు వెతకండి, ఆయన తప్పకుండా మీకు దొరుకుతాడు. వెతకండి, మీకు దొరుకుతుంది. దేవుని వెతకాలి. యెహోవాను వెతుకువారు కలరేమో. దేవుడు ఎంత ఆశతో చూస్తున్నాడో. కీర్తన గ్రంథము 14:2 చదివితే, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి మరులను పరిశీలించను. నన్ను అడుగుతారా, నా వైపు తిరుగుతారా, నన్ను అడుగుతారా, నా వైపు తిరుగుతారా అన్నది ఆయన ఆశ. ఆశతో ఎదురు చూస్తున్నాడు. నన్ను ఏమైనా అడుగుతాడేమో అని, నా వైపు తిరుగుతాడేమో అని. మనం అన్ని తలుపులు తడుతున్నాం గాని అసలుకి మనం తట్టాల్సిన మొదటి తలుపు దేవుడు. దేవుడు ప్రతి పరిస్థితికి ఆయన చాలు దేవుడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందాలన్నా, నీ కుటుంబంలో అనుభవించాలన్నా, నువ్వు నేను చేయాల్సిన పని ఆయన ఆశ్రయించడం, ఆయన్ని నమ్ముకోవటం, ఆయన పక్షంగా నిలబడటం, ఆయనకి మన జీవితంలో చోటు ఇవ్వటం, ఆయన్ని వెతకటం, ఆయన వద్దకు రావటం అన్న మాటలు మనం చేస్తున్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదానికి కారణం ఆయన మీద ఆధారపడమే. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 15:12-13 చదువుకుందాం. 15:12-13 చదివితే, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితృల దేవుడైన యెహోవా వద్ద తాము విచారణ చేయదని, చిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా వద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించడమనియు అనిష్కర్ష చేసుకునేది వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు నేలములతోనూ దూరం నాదములతోనూ పేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణం చేసేది. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యంలో ఈ మాట మనం దయచేసి అర్థం చేసుకోవాలి. రాజభక్తిగా ఉన్నాడు అన్న మాట మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. అయితే రాజును బట్టి ప్రజలందరూ కూడా దేవుని వైపు ఎలా తిరిగారో రాయబడ్డ మాట ఇక్కడ. మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది? ప్రజలే వాళ్ళే నిష్కర్ష చేసుకునేది అని రాయబడింది కదా. వారే ప్రమాణం చేసింది. ఏమని ప్రమాణం చేశారు? మేము పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రతి పరిస్థితుల్లో దేవుని వద్ద విచారణ చేస్తాం అన్నారు. రెండు, ఎవరైతే దేవుని వద్ద విచారణ చేయకుండా విగ్రహాల వద్ద విచారణ చేస్తారో వారికి మరణశిక్ష విధిస్తాం అంటున్నారు. మరణశిక్ష విధిస్తాం అంటున్నారు. కాబట్టి వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేశారట, పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉన్నారు కనుక దేవుడు వారికి నెమ్మది కలిగజేశారు. రెండవ మాట, నాయకులు మార్పు తీసుకురాగలరు. దయచేసి గమనిద్దాం, మనం యథారాజ తదా ప్రజ అన్నది లోకంలో వినబడే శాంత. మనం కుటుంబ యజమాని ఎలా ఉంటే కుటుంబం అలాగే ఉంటారు. తల్లిదండ్రులు ఎలాంటి విశ్వాసం కనపరిస్తే పిల్లలు అలాగే ఉంటారు. మనమే వాళ్ళకి రోల్ మోడల్, మనమే మార్పు తీసుకొని రాగలం. రాజు ఒకటే ఏమనుకుంటారో అనుకోవట్లా, ఏమనుకున్నా దేవుడు ఏమనుకుంటాడో అన్నది ప్రాముఖ్యం తప్ప మనుషులు ఏమనుకుంటారు అన్నది ప్రాముఖ్యం కాదు. అతను ఆజ్ఞాపిస్తున్నాడు. అతను చూడండి, 14వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనాలు చదివితే ఆ ఆశ యొక్క ఆజ్ఞ మనం చూస్తాం. 4వ వచనం చదవాలి. వారి పితృల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యోగా వారికి ఆజ్ఞాపించాడు. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆచరించండి, దేవుని మాట దాటిపోవద్దు అని రాజు ఆజ్ఞాపించాడు. మనం తెలుసు చూస్తే, మనం చూసిన ఈ వాక్య భాగంలో 15వ వచనంలో ప్రజలు తీర్మానం చేస్తున్నారు, ప్రజలు ప్రమాణం చేస్తున్నారు, ప్రజలు నిష్కర్ష చేశారు అన్న మాటలు మనం చదువుతున్నాం. అవును అవును, టూ మచ్ ఇండిపెండెన్స్, స్వాచ్ ఎక్కువైపోయింది, స్వాచ్ ఇచ్చలు పెడతాను ఎక్కువైపోయింది. నేను రాను అంటే సరే రాకపోతే మాని, సందేశకుడికి రాకపోతే మాని, చర్చికి నేను రాను నాకు బిజీ అంటే సర్లే వారు ఖాళీ లేదేమో. మనమే వాళ్ళ పాప స్థితిలో ఉండేస్తున్నాం. ఒక నాయకుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి, మాదిరి చూపించాలి, చేయి పట్టుకొని లాక్కెళ్ళాలి. ఈరోజు బైబిల్ చదవకపోతే మీకు లంచ్ లేదు, డిన్నర్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. దేవుడికి చూడకపోతే మీకు ఈ గిఫ్ట్లు లేవు, ఏమి లేదు. అంత కఠినంగా కఠినంగా దేవుడు నిన్ను అందుకే అక్కడించాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. నువ్వే మాదిరి చూపించాలి, నువ్వే రెస్ట్రిక్షన్ పెట్టాలి, నువ్వే నియమాలు పెట్టాలి. అలా పెట్టి చూడు, అది దేవుని వాక్యానుసారముడు కనుక పిల్లలు కూడా అలాంటి నియమాన్ని నేర్చుకుంటారు, అలాంటి మాదిరి నేర్చుకుంటారు. మార్పు తీసుకుని రాగలిగింది ఎవరంటే ఆయనకులే. రాజు ఆజ్ఞాపించాడు, రాజు ఆచరించాడు, ప్రజలు కూడా ఆచరించడానికి నిర్మాణం చేసుకున్నారు, ఆచరణ పెట్టాడు. ఫలితంగా దేశంలో నెమ్మది, దేశంలో నెమ్మది మనం చూస్తున్నాం. కాబట్టి నాయకులే మార్పు తీసుకుని రాగలరు అన్న మాట రాసుకుందాం. ఏకకాలపు ధ్యానంలో మొదటి మాట, దేవుని ఆశీర్వాదానికి కారణం దేవుణ్ణి ప్రతి పరిస్థితిలో ఆశ్రయించడం. దేవుణ్ణి ఆశ్రయించాలి అని రాసుకుందాం. రెండవ మాటగా, ఆ మార్పు తీసుకుని రాగలిగింది నాయకులే అని రాసుకుందాం. నాయకులు అన్నప్పుడు పెద్దలు, కుటుంబానికి నాయకుడిగా, కుటుంబానికి పెద్దగా, హెడ్ ఆఫ్ ద హౌస్ గా, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా నువ్వు ఉన్నావు. నీకు నిర్ణయాలు తీసుకోవాలి, మాదిరి చూపించి అడ్మినిస్ట్రేషన్స్ పెట్టాలి. దాని వలన తప్పకుండా రేపు ఆశీర్వాదం కుటుంబం మీద, పిల్లల మీద దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలం. మూడవ మాటగా దేవుడు యథార్థవంతుల కొరకు వెతుకుతున్నాడు అని రాస్తుందా. ఈ 14వ అధ్యాయం 2వ వచనం చదివితే ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడు అని రాయబడింది. యథార్థత దేవుని దృష్టికి అనుకూలత అని మాటలు అందులో చేయండి. తర్వాత 15వ అధ్యాయం 15వ వచనం చదివితే ఇలాగ చేయబడగా యోధా వారందరూ సంతోషించి వారి పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన్ని వెతుకు ఉండి అక్కడ పూర్ణ హృదయము పూర్ణ మనసు అన్నమాట కూడా అండర్లైన్ చేయండి. తర్వాత 17 వచనం చూడండి, ఆశ ఉన్నత స్థలములను ఇశ్రాయేల్ నుంచి తీసివేయలేదు గాని ఇతడు బ్రతికిన కాలం అంతా ఇతని హృదయం యథార్థంగా ఉందను. హృదయం ఎలా ఉందట? యథార్థ హృదయం. దేవుని దృష్టికి అనుకూలంగా నడిచిన వాడు యథార్థవంతుడు. అతను చనిపోయే అతని జీవిత కాలం అంతా దేవుని దృష్టికి యథార్థంగానే ఉన్నాడు. అతని ప్రజలు కూడా పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఆయన వెతికే మెట్లోకి వచ్చారు. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనంలో ఇదే భాగం అక్కడ రాయబడింది. అక్కడ ఒక చక్కటి పదం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే ఆశ తన పితృడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాను అన్న మాట మనం చూస్తున్నాం. యెహోవా దావీదు లాంటి యథార్థవంతుడు, దావీదు వంటి యథార్థవంతుడిగా మనం చూస్తున్నాం. 14 వచనం చూడండి, ఆశ తన దినములన్నింటియు హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించను. హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించను అన్న మాట మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఆ యథార్థ హృదయులు నిజముగా దేవుడు హెచ్చిస్తాడు, వారి ప్రార్థనలకు ఇస్తాడు, వారి పక్షంగా యుద్ధం చేస్తాడు, వారికి నెమ్మదినిస్తాడు, శత్రువులపై విజయం ఇస్తాడు, వారికి విద్యని కలిగి చేస్తాడు. ఈ మాటలు మనం దయచేసి అర్థం చేసుకుందాం. ఎలాగైనా భక్తి చేయొచ్చు అనుకుంటున్నావేమో, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు అనుకుంటున్నావేమో, ఏం చేసి వచ్చి దేవుడి దగ్గరికి వచ్చేసినా దేవుడు అంగీకరిస్తారనుకుంటున్నావేమి? దేవుడు నీ పై రూపాన్ని కాదు, నీ పెదాల నుంచి వచ్చే మాటలు కాదు, నీ అంతరంగాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు, నీ హృదయాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయ వైఖరి ఎలాగుందో ఆయన ఎరిగినవాడు. పైరూపం చేసి మోసపోవడానికి ఆయనేమి నరమాత్రుడు కాడు, ఆయనేమి మానవుడు కాదు. పైరూపం చూసి చాలే వచ్చాడుగా, చాలే ఇచ్చిందిగా, చాలే చెప్పిందిగా అనే రకం కాదు ఆయన. కయ్యను అర్పణ అంగీకరించడా తృణీకరించడా అక్కర్లా. నీ హృదయం యథార్థంగా లేదు. పూర్ణ హృదయంతో నన్ను క్షీణించట్లా. ఏదో మొహమాటం కోసం, ఏదో బలవంతంగా, ఏదో బాగుండదులే అన్నట్టుగా, ఏదో అయిష్టంగా, అలాంటిది నాకు అక్కర్లా, అలాంటిది నాకు అక్కర్లా అంటున్నాడు ఆయన. ఎలా ఉండాలంటే యథార్థ హృదయం. యథార్థత అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అదే చెయ్యాలి, ఏం చేస్తున్నామో దాన్ని మనస్పూర్వకంగా ఆలోచించాలి. అందుకే మనస వాచ కర్మ మూడు, హృదయము మాట చేత మూడు ఒకటే. చాలా సార్లు ఏమవుతుందంటే పైకి మాట్లాడే మాటలన్నీ దొంగ మాటలు, మోసం చేసే మాటలు, అబద్ధపు మాటలు, కన్నింగ్ అంటాం మనం. చేసేదొకటి లోపల హృదయంలో ఆలోచించేది ఒకటి, ఏడుస్తా చేయటం, వేరువేరు తలంపులతో చేయడం, స్వార్థపూర్వకమైన ఆలోచనతో చేయటం యథార్థత కాదు. ఏది చేసినా దేవుడు నిండు హృదయంతో చేయాలంటున్నాడు, పూర్ణ హృదయంతో చేయాలంటున్నాడు, యథార్థ హృదయంతో చేయాలంటున్నాడు, దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలంటున్నాడు. అక్కడే 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చూడండి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించినది. దేవునికి ఎవరు కావాలట? ధనవంతులు అక్కర్లా. దేవునికి ఎవరు కావాలట? బలవంతులు అక్కర్లా. దేవుడికి ఎవరు కావాలట? జ్ఞానవంతులు అక్కర్లా. గొప్ప మనుషులకల్లా దేవునికి కావలసింది ఒకటే, యథార్థ హృదయం. దావీదు దగ్గర ఏముంది? దావీదు అన్నల దగ్గర అయితే కండలు తిరిగిన వీరుడు. దావీదు దగ్గర ఏముంది? యథార్థ హృదయుడు. అంతే, పుట్టోడే చిన్నోడే బాలుడే యుద్ధ విద్యలు రావే ఏం అక్కర్లా, నాకు నన్ను ప్రేమించే హృదయం చాలు నాకు, ఇంకేం అక్కర్లా. ఆ పుట్టుడినే మహావీరుని చేస్తాను, ఆ బాలుడినే రాజుని చేస్తాను, నాకు యథార్థ హృదయుడే కావాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నావు? ఆయన నీ విషయంలో ఈ సాక్ష్యం చెప్పగలరా? యథార్థ హృదయుడు అని చెప్పగలరా? నా దృష్టికి అనుకూలంగా నడుస్తున్నాడు అని చెప్పగలరా? అతని మనసు, అతని మాట, అతని చేత మూడు ఒకటే అని చెప్పగలరా? ఆత్మలో కపటం లేనివాడని చెప్పగలరా? యథార్థ హృదయుడు అని చెప్పగలరా? అలా చెప్పడానికి నువ్వు అవకాశం ఇవ్వగలవా? దయచేసి దయచేసి అర్థం చేసుకుందాం, ఆయన ఎవరి కోసం వెతుకుతున్నాడు? యథార్థ హృదయుల కోసం వెతుకుతున్నాడు. ఆ యథార్థత నీలో నాలో ఉందలేదు పరీక్ష చేసుకోదు మనుషులు. చాలాసార్లు నటిస్తూ ఉంటాం, మనుషుల దగ్గర నటించడం అలవాటు అయిపోయింది. అదే రకమైన దేవుడి దగ్గర నటిస్తున్నాం, దేవుడి దగ్గర నటిస్తున్నాం, భక్తి పరులుగా నటిస్తున్నాం. మనుషులు మోసం చేయొచ్చు మన పాటల చేత, గంభీర స్వరాలతో పాటలు పాడుతూ ఉంటాం. ఆ పాటలు విని అబ్బో చాలా భక్తి పడు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. ఎవరు మనుషులు? దేవుడు ఇస్తాడా? దేవుడు ఇస్తాడా? అరే వేషధారి, నాకు తెలియదా నీ రహస్య జీవితం, నాకు తెలియదా నీ నటన, ఎలా ఉన్నావు, నా వాక్యం ఏం చెప్తుంది, నేనేం చెప్తున్నా, నువ్వేం చేస్తున్నావు, చేసేదంతా చేస్తారో. ఆది వారు మైకి పెట్టుకుని ఓ గంభీర స్వరాలతో వీరరాగాలు వీరరాగాలు. ఇదే వాళ్ళంతా మోసపోతారు, సేవకుడు మోసపోతాడు, మనము మోసపోతాం. యథార్థ హృదయం అనుకుందా? లేకపోతే ప్రభు దేవుడు ఒప్పుకోదు మనం. ఆయన ప్రతి పాపాన్ని కడిగే దేవుడు, ప్రతి పాప నుంచి విడిపించే దేవుడు, విడిపించే దేవుడు. కనుక ఆశా జీవితంలో ఈ మూడు మాటలు, అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక దేవుని ఆశీర్వాదాన్ని అతడు పొందుతున్నాడు, అతడు ఆజ్ఞాపించాడు కనుక అతన్ని బట్టి ప్రజలందరూ తీర్మానం చేశారు, అతడు యథార్థ హృదయంతో ప్రవర్తించాడు కనుక అతని దేశంలో నెమ్మది ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సిన ఒక మాట, లేదా ప్రత్యేకంగా మనం జాగ్రత్త పడాల్సిన ఒక మాట, ఆశా జీవితంలో నెగిటివ్ షేడ్ మనం చూస్తాం. అదే 16:9 ఈ విషయం ముందు నువ్వు మతి తప్పి ప్రవర్తించుతుంది అన్నాడు. రెండో మాట ఏమంటున్నాడు? గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అన్నాడు. 35 సంవత్సరాల పాటు నెమ్మది, 35 ఇయర్స్ ఆయన పరిపాలన ఎలా ఉంది? నెమ్మది, యుద్ధాలు, వృద్ధి, క్షేమం అంతా ఉంది. అయితే ఆ దేవుడు అంటున్నాడు, ఇది మొదలుకొని నీకు యుద్ధాలే, ఇది మొదలుకొని నీకు యుద్ధాలే, ఎందుకు మతి తప్పి ప్రవర్తించుతుంది అన్నాడు. ఏం చేశాడని ఆయన అంత కోపడుతున్నాడు? ఏం చేశాడని ఆయన అంత కోపడుతున్నాడు? ఇప్పటి వరకు దేవుణ్ణి ఆశ్రయించిన వాడు ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించక మనిషిని ఆశ్రయించినట్లుగా రాయబడింది. 16:1-2 ప్రకారంగా ఇశ్రాయేలు రాజైన బయెష అతని మీదకి దండెత్తుకొచ్చాడు. మనం 14:14 కూషీయుడైన జెరహు దగ్గరకు వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేసింది, అతడు ఆనుకుంది, అతడు ఆధారపడింది దేవుడి మీదే. ఇప్పుడు 16:1-2 ప్రకారంగా ఇశ్రాయేలు రాజైన బయెష అతని మీదకి దండెత్తుకు వచ్చినప్పుడు మాత్రం ఏం చేశాడు? దేవుని ఆశ్రయించాడా? దేవుడి మీద ఆనుకున్నాడా? దేవుని వద్ద విచారణ చేశాడంటే లేదు లేదు. ఏం చేశాడు? సిరియా రాజు దగ్గరికి వర్తమానం పంపాడు. అయ్యా, నువ్వు నా పక్షంగా ఉండు, నువ్వు నా పక్షంగా ఉండి యుద్ధం చేస్తే నేను విజయం పొందుతానని చెప్పి సిరియా రాజు బెన్హద దగ్గరికి బహుమానాలు పంపించాడు. బహుమానాలు పంపించాడు, వర్కౌట్ అయ్యింది. బయేషా ఇస్రాయేల్ రాజు మీదకి ఆ పక్కన మీదకి తన సైన్యాన్ని పంపించేసరికి ఇక బయేషా భయపడి లేదు, అసలుకి మొదటికే మోసం వస్తుందని చెప్పి ఎరుషలేముకు ముట్టడి వేయటం ఆపేసి అతడు తన దేశానికి వెళుతున్నట్లుగా రాయబడింది. ఐదవ వచనం, బయేషా అది విని రామాను ప్రాకారముతో కట్టించడం మానేసి తాను చేయించిన పని చాలించాను. అప్పుడు రాజు అయిన ఆశ యూదవారందరిని సమకూర్చాను, నేను పోయి బయేష కట్టించిన రామాపట్నపు రాళ్లను దూరము తీసుకుని వచ్చి వాటితో ఆశ గెబాను నిస్పాను ప్రాకార పురములు కట్టించాను. బాగుంది. ఒకటి, మొదటి విజయము దేవుడి మీద ఆనుకొని కొనుక్కున్నాడు. రెండో విజయం మానవుడి మీద ఆనుకొని కొనుక్కున్నాడు. దేవుని ఆశ్రయించాడు. ఆశ్చర్యకరంగా దేవుడు మరి ఆ జరాహు చేతి నుంచి విడిపించాడు. ఇప్పుడు బెన్హదద్ను ఆశ్రయించాడు. బెన్హదద్ యొక్క ఆ బలాన్ని బట్టి ఇస్రాయేల్ రాజు బయేషా భయపడి వెళ్ళిపోయాడు. బాగానే వర్కౌట్ అయింది. అయితే దేవుడు ఏమంటున్నాడు చదవండి, నువ్వు మతి తప్పి ప్రవర్తించింది అన్నాడు. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇప్పుడే బుద్ధి గెడ్డుతున్నదే. జరాహ చేతి నుంచి విడిపించిన నేను బెన్హదద్ చేతి నుంచి విడిపించలేనా? నాడు నీ పక్షంగా యుద్ధం చేసిన నేను నేడు నీ పక్షంగా యుద్ధం చేయలేనా? కొన్ని మార్లు దేవుడి మీద ఆనుకుంటాం, కొన్ని మార్లు మనుషుల మీద ఆనుకుంటాం. కొన్ని మార్లు దేవుని ఘనపరుస్తాం, కొన్ని మార్లు దేవుని అవమానపరుస్తాం. కొన్ని మార్లు దేవుని వైపు చూడడానికి బదులు మనుషుల వైపు చూస్తాం, ధనం వైపు చూస్తాం, ఎవరి వైపు చూస్తాం, ఎవరినో ఆధారం చేసుకుంటాం. మతి తప్పి ప్రవర్తించటం. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు మతి తప్పి ప్రవర్తించుతివి అన్న మాట దేవుని మాట మనం ఇవ్వదే కాలగుతున్నాం. దయచేసి అర్థం చేసుకుందాం. ఆయనకి అనుకరిస్తున్నావా? ఎల్లప్పుడూ ఆయన మీదే ఆనుకుంటున్నావా? ఎల్లప్పుడూ దేవుణ్ణి గణపరిచేవారిగా మనం ఉన్నామా? చాలా కీలకమైన మాట. నేను మతి తప్పి ప్రవర్తించుతుంది. తప్పు. ఎల్లప్పుడూ ఆయన మీద అనుకోవాలి. ఆయన కాక మనుషుల మీద అనుకోవడాన్ని ఆయన విసర్జించడం అంటున్నాడు. నువ్వు నన్ను విసర్జించావు అంటున్నాడు. మరొక మాట చూస్తే 12వ వచనంలో ఆశ తన ఏలుగొడి అందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాగా పడినను. దాని విషయంలో అతను యెహోవా వద్ద విచారణ చేయక వైద్యులు పట్టుకునను. యుద్ధం దగ్గర మరొక రాజు సిరియా రాజును పట్టుకున్నాడు. అనారోగ్యం దగ్గర వైద్యుని పట్టుకున్నాడు. దేవుడి పాదాలు మాత్రం పట్టుకోలే. ప్రారంభంలో ఏం చేశాడు? దేవుడి మీదే ఆధారపడ్డాడు. 30 సంవత్సరాల పాటు ఎలా నెమ్మది పొందాడు? దేవుడి మీద ఆనుకోవడాన్ని బట్టి నెమ్మది పొందాడు. మరి ఇప్పుడు ఏమైంది? బుద్ధి గేడు తిన్నది, మతి తప్పింది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన మాట, జీవపు డంభం అతనిలో కనిపిస్తుంది. చూడండి, 16వ అధ్యాయం 9వ వచనంలో మరి దీర్ఘదర్శి వచ్చి ప్రకటించాడు కదా, ఎవరు? తనాన్ని. నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, ఇది మొదలుకు నీకు యుద్ధాలే అన్నాడు కదా. అప్పుడు ఏం చేశాడు? 10వ వచనం, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున ఆశ అతని మీద కోపగించి రౌద్రము చూపి అతని బందీ గృహంలో వేసని. ఇదిగాక ఆ సమయం ముందే ఆశ జనులలో కొందరిని బాధపరిచాను. ఏం చేశాడు? ఎవరైతే హెచ్చరించారో హెచ్చరించిన వాడిని జైలు పంపించేశాడు. ఇదే ఆశ పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వచనం చూడండి, పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచనం, ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ విన్నప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనుడు దేశంలో మంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణములో నుండి ఏమైనా విగ్రహం అన్నట్టు తీసివేసి యెహోవా మంటపు ఎదుటి నుండి యెహోవా బలిపీఠం మరలా కట్టించి. ముందైతే ఓదేదు ప్రవక్త చెప్పినప్పుడు చెప్పినట్లుగా చేశాడు, దేవుని సన్మానించాడు, ప్రవక్త సన్మానించాడు. పదహారవ అధ్యాయంలో హెచ్చరిక తీసుకొచ్చిన హనానీని మాత్రం జైల్లో పెట్టాడు. అప్పుడు మాట విన్నాడు, ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాడు. దయచేసి మాట అర్థం చేసుకుందాం. వయసులో ఉన్నప్పుడు, యవన కాలంలో ఉన్నప్పుడు సహజంగా మనం ఎదుర్కొనే శోధనలో శరీర కోరికలు, పాపపు కోరికలు ఉంటాయి. నది వయసుకు వచ్చిన తర్వాత శరీర కోరికలు పోయి ధనాశ, నేత్రాశ అనే శోధనలో మనం పడతాం. నది వయసు నుంచి పెద్ద వయసులోకి ముసలితనంలోకి వచ్చిన తర్వాత మనం చేదస్తం అంటాం. బైబిల్ దాన్ని జీవపు డంబు అంటది, ప్రైడ్ ఆఫ్ లైఫ్. మాట వినం, నా తప్పు అయిపోయిందని చెప్పడం ఎంత కష్టం అయిపోతుందో. నన్నే అంటావా, నన్ను తీర్పు తీరుస్తావా? జీవపు డంబం, తిరుగుబాటు చేసే స్వభావం, దిద్దుబాటు, అంగీకరించలేని మనసు, నొచ్చుకునే మనసు, అది నీకు ఆశీర్వాదం కాదు. అది నీకు ఆశీర్వాదం కాదు. ఏమైంది ఏమైంది? 35 సంవత్సరాల పాటు నెమ్మది. ఎప్పుడైతే కళ్ళు నిప్పికెక్కాయో, ఎప్పుడైతే దేవుని వద్ద విచారించకుండా రాజులను ఆశ్రయించిన, వైద్యులను ఆశ్రయించడం చేశాడో, నీకు మతి తప్పింది అన్నాడు, నీకు స్క్రూ లూజ్ అయ్యింది అన్నాడు, నీకు పోయే కాలం దాపరించింది అన్నాడు, నీకు తల తెక్క ఎక్కువయింది అన్నాడు. ఆ మాటకన్నా బుద్ధి రావాలిగా, రాలా రాలా. మరేమైంది ఏమైంది చూడండి. రెండో దింపుతాం తన గ్రంథం 16వ అధ్యాయం, రెండో దింపుతాం తన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో, అతని పాదముల్లో జబ్బు పుట్టి తాను బహుబాధపడను అన్నమాట. జబ్బు పుట్టి బహుబాధపడను అన్నమాట. చివరికి 13, ఆశ తన పితృలతో కూడా నిద్రించాడు. నిద్రించాడు అయిపోయింది, ఆయన పక్కన పెట్టేశాడు. దయచేసి ఈ మాటలో మన హృదయంలో తీసుకుందాం. మనం ఆయన ఆశ్రయించే వారిగా ఉన్నామా? ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనం మాదిరి చూపించామా? మన వెనుకున్న వారు కూడా మనతో పాటే మన మాదిరిలోనే దేవుని నడుస్తారు. మనం యథార్థ హృదయంతో ఉన్నామా? దేవుడు మనం బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. మనం మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు పోనీ అనుకోవడానికి బదులు నువ్వు నాకు అక్కర్లేదని చూసి వేసేవారుగా ఉన్నాడు. ఈ 3, యవన కాలంలో పాపం ప్రమాదకరమైంది, నడి వయసులో నేత్రాశ ధనాశ ప్రమాదకరమైంది, పెద్ద వయసులో జీవపు డంబం, దిద్దుబాటు తీసుకోలేకపోవటం, తప్పులు తప్పుగా అంగీకరించుకోలేకపోవటం, అంత ప్రమాదమో. చివరి మా చదువుతని ప్రార్థన చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 39వ వచనాల్లో, కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టుకుదే, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందినందుకు మీకు ఓరిని అవసరమేమిటి అంటూ చివరికి వస్తే 39లో ఇలా అంటాడు. మనము నశించుటకు వెనుక తీయవారము కాము, ముప్పై ఎనిమిదవ వచనంలాగంటాడు, వెనుక తీసిన ఎడల అతని అందున ఆత్మకు సంతోషం ఉండదు. వెనక తీయటం, మరలా లోకం వైపు చూడటం, అది ఎంత ప్రమాదమో. ఆశ ప్రారంభం గంభీరంగా ఉన్నా, మంచి పరిపాలన చేసిన ముగింపు దినాల భాగోల దేవుడి చేత మొత్తుపడ్డాడు, దేవుని చేత గద్దింపబడ్డాడు, మతి తప్పి ప్రవర్తించే వాడికి కనబడుతున్నాడు. మనుషులను ఆశ్రయించాడు, వైద్యులను ఆశ్రయించాడు, దేవుని సన్మానించలేదు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉందో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం మంచిది. మన పరిస్థితి ఎలా ఉందో మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిదని దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తుండగా మన అంతరంగాన్ని పరీక్ష చేసుకుందాం, ఆయన గణపరచడానికి ఇష్టపడదాం. అతి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఈ సమయంలో వాక్య పండింపు నిమిత్తం ప్రార్థన అయిపోయిన తర్వాత బడ్జెట్ ఉంటుంది. గత నెల ప్రభు మరి చాలా పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశారు. దానికి ఆశ్చర్యకరంగా ప్రభు ఇచ్చిన కానుకలు, వాటి వివరాలు ఏఎస్పి మోహన్ రావు గారు మనకి వినిపిస్తారు. ఆ బడ్జెట్లోకి వెళ్ళడానికి ముందు వాక్య ఫలింపు కొరకు క్లుప్తంగా ఒకరు ప్రార్థన చేయండి. ఆ కాన్ఫరెన్స్ మోడ్ తీసి సురేష్ ఒక ప్రార్థన చేయండి. వాక్య ఫలింపు
మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని కొందనాశం తెలుసుకుంటున్నాం ప్రభువా. ఉదయకాలం అన్న తండ్రి నాయన నీ పాసంలో చేరి ఏకో జామినని స్తుతించి ఘనపరచమన్న రీతిగా, సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమన్న రీతిగా ప్రభువా ఉదయకాలం అని ప్రభువా అయ్యా నా తండ్రి నాయన ఇది నాన్న ప్రభువా ఈ కాన్ఫరెన్స్ కాల్ లో ప్రభు ఈ రీతిగా నీ తండ్రిలో కూడా ప్రార్థన చేయటానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ప్రభు ఆత్మ జీవితాన్ని మా ముందుంచారు తండ్రి. మొదటిగా తన జీవితంలో ప్రభు మరి నాయన అయ్యా యజమానుడుగా అయ్యా మరి ఆజ్ఞాపించే యజార్థంగా ఉన్నప్పుడు ప్రభు గొప్ప విజయాన్ని చూశాడు. తన కుటుంబాన్ని నాయకత్వంలో తన రాజ్యాన్ని ఎంతో నిలబడి చేశాడు, మంచిగా జీవించాడు, యుద్ధాల్లో కూడా అయా గొప్ప విజయాన్ని చూశాడు. కానీ ప్రభు యజార్థతను కోల్పోయినప్పుడు అయా ప్రభు తను నాయన ఇంకా వేరొకరిని ఆశ్రయించినప్పుడు తన జీవితంలో అయా ప్రభు అపజయాలు కలవటమే కాకుండా అయా పాదాల్లో నాయన జబ్బు కలవడం చూసాం. కనుక ప్రభు అయ్యా మేము మొదట్లో నాయన ప్రభు అయ్యా ఎంతో గొప్ప పరిచర్య చేస్తాం, గొప్ప విశ్వాసంతో ఉంటాం, రక్షించబడ్డ మేము ప్రభు దేవుని కొరకు గొప్ప దివితీలుగా ఉంటామని ఉద్రేకపరిచే భ్రమపరిచి ఆత్మ చేత నింపబడి ఎన్నో కార్యాలు జరిగిస్తాము. కానీ అయ్యా ప్రభు చేయటానికి నాయన అయ్యా ఏదో అలా పరుగులెడతాం. కానీ ప్రభు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మా జీవితంలో ఎనుకంజ వేసినప్పుడు మనుషులను ఆశ్రయించినప్పుడు ఈ లోకంలో ఇంకా వీళ్ళ మాటలని అయ్యా సోదరుల దగ్గరికి ఎంతో మందికి దగ్గరికి వెళ్లే వాళ్ళు వారి జీవితాన్ని పతనం చేసుకుంటారే తప్ప శ్రమ కలిగినప్పుడు ప్రార్థించమని రీతిగా సంఘాన్ని పిలిపించి ప్రభు మరి ఒక రోజు అస్వస్థ ఉన్నప్పుడు సంఘాన్ని పిలిపించి ప్రార్థించమని రీతిగా, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని దగ్గర మొరపెట్టమని రీతిగా ఈ తండ్రిని ఒళ్ళు పెట్టి ప్రభు అటు ఇటు పరుగులెడతాము. ఇంకా మా జీవితాలు పెళ్లిళ్ళు చూస్తాం, జీవితం పతనమైపోయే పరిస్థితి వస్తా ఉంటుంది. కనుక నాయన ఏ స్థితిలోనైనా ప్రభు నాయన మీ మీద ఆధారపడే మనసును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మిమ్మల్ని ఆశ్రయించాలి. మేము కుటుంబ యజమానులుగా ఒకవేళ సేవ చేసినట్లయితే లేదా మా యొక్క ఉన్న జాబుల్లో మేము ఉంటున్నట్లయితే అయ్యా ఆజ్ఞాపించే వారంగా, యథార్థ హృదయం కలిగిన వారంగా, నిజము పలికే వారంగా ప్రభు, సత్ప్రవర్తన కలిగిన వారంగా, సద్భక్తి కలిగిన వారంగా, యథార్థ హృదయం కలిగి నీతిమంతులంగా పరిశుద్ధులంగా ప్రభు ఆజ్ఞాపించే వారంగా మేము ఉండాలి ప్రభు. మేము ఎప్పుడైతే వ్యక్తులకు లోబడతామో, ఎప్పుడైతే మేము ప్రభు తప్పు చేసినప్పుడు అయ్యా ప్రభు నిజంగా ఎంతో అయా తలదించుకునే పరిస్థితి వస్తా ఉంటుంది. కనుక ఆశవల్లే ప్రభు మొదటి జీవితాన్ని చూసినప్పుడు ఎంతో అద్భుత రీతిగా పరిచయం చేశాడు. కానీ చివరి దినాల్లో వారిని ఆశ్రయించడం కలిగింది. కనుక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ యొక్క డెసిగ్నేషన్ ఏ యొక్క జాబ్ లో ఉన్నప్పటికీ ప్రభు మేము ప్రభు నాయకత్వంలో జాబ్ లో యొక్క పరిచయంలో ఏ విషయంలో కూడా ప్రభు నాయన నమ్మకమైన వారంగా, నిన్ను ఆశ్రయించే వారంగా, యథార్థమైన జీవితం కలిగిన వారంగా, నిన్ను వెంబడించే వారంగా, సత్ప్రవర్తన కలిగిన వారంగా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే వారంగా, మా జీవితాల ద్వారా అనేకులు తట్టు తిప్పే వారంగా, ఆ రీతిగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో నాయన ఉదయకాలం దాసులను బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసులను వాడుకొని మాతో నీవు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నిజంగా ఆశా జీవితం మా ముందు ఉంచుతున్నారు. ఎందుకు ఉంచుతున్నారంటే మా జీవితాల్లో ఉన్న అయా ఈ లోకపు ఆశలు, ఆలోచనలు, తలంపులు, ఆయా కుటుంబ జీవితంలో నాయన బాధ్యత లేని జీవితాల్లో ఉన్నాయి కనుక ఇప్పుడు మాతో నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు కనుక నిజంగా మా జీవితాలు కట్టుకోవాలి. నీ వాక్యం చేత మా జీవితాలు ఉదక స్నానం చేయించుకోవాలి. నీ వాక్యం చేత మా జీవితాలు సరిచేసుకోవాలి, సరిచూసుకోవాలి. రక్త ప్రోక్షణ ద్వారా మా పాపాలు కలిగి సిద్ధి చేసుకొని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొని ఆయన ఆయన నీ ఆత్మ పొందుకొని ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని నీ తండ్రిలో మేము జీవించినట్లు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఉద్రేకపరిచే ఆత్మను మానించి దూరం చేయండి. ఆయా భ్రమపరిచే ఆత్మను మానించి దూరం చేయండి. ఆయా నిజమైన నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించమని, తాకమని, అభిషేకించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా వాక్యాన్ని బోధించిన దాతల్ని ఆజ్ఞలను తీసుకోండి ప్రభు. అయా పరిచయను స్థాపించిన మహేశ్వరిని బట్టి నీకు స్తోత్రాలు, ఇచ్చిన ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఆ యొక్క సార్ చేస్తున్న ప్రతి పరిచయంలో, ప్రతి ప్రయాణంలో నీకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ఇంకా నీ శిలువసాత్రం మరుగుపరుచుకొని మాతో లోతైన మర్మాలతో నీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని హెచ్చరించమని బుద్ధి చెప్పమని మేము నాయన మేము నిజంగా శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించే వారంగా ప్రభా నాయన మమ్మల్ని మేము ఉపేక్షించుకుని ప్రభా మా శిలువను ఎత్తుకుని వెంబడించే వారంగా నాయన ఈ లోకంలో ఎలిగే దివికీలుగా ఉండటానికి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. కృపరూపమని వేడుకుంటున్నాం. ఇదిగో కాన్ఫరెన్స్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని నమ్ముతున్నాను. నిజంగా ఆశా జీవితాన్ని మా ముందుంచుతున్నారు. మా జీవితాలు కట్టుకోవడానికి కావలసిన ఒక అతను మంచి ఆలోచన చెబుతా ఉంటున్నారు కనుక నాయన ఏ విషయంలోనూ ప్రభు మనుషులను ఆశ్రయించక యెహోవాను ఆశ్రయించిన వారికి మేలు కలుగుతూ ఉంటుందని, నీ అందు భయభక్తులు కలిగిన వారికి దాచించిన మేలు ఎంతో గొప్పదని మాట్లాడుతున్న దేవుడానికి స్తోత్రాలు నాయన. మమ్మల్ని బలపరచమానే సమస్తం చేయగలని మాటను బట్టి స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించే వారంగా, నీకు లోబడి జీవించే వారంగా, నీ అందు భయభక్తులు కలిగి జీవించే వారంగా, నాయకత్వం కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రభు మరొకసారి నాయన మహేశ్వరిని అప్పగిస్తున్నాం. ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండండి. నేను ఎస్ఎస్ఎల్ పరిచయం రెండు రాష్ట్రాల పరిచయలను దీవించండి. నాయన సాగు చేస్తున్న పరిచయంలో ఆయన రాష్ట్రాలతో ఉంటున్న సహకారులను, పనివారులను కూడా దీవించండి. బలపరుస్తున్న మంచి ఆరోగ్యాలు లేచి కుటుంబాలు దీవించండి ప్రభు. రెండు రాష్ట్రాల్లో ఉన్న పిఎస్ ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా మాత్రం ప్రార్థిస్తూ ఉదయ కాలం మంది నిజంగా ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ రక్షించబడ్డ మేము రక్షణ లేని వారు కొరుకునైన అయ్యా ప్రభు నాయన విజ్ఞాపనకర్తలుగా, ప్రార్థన యోధులుగా, జ్ఞాపకకర్తలుగా నాయన అనేకుల కొరకు ప్రార్థించే ప్రార్థన యోధులుగా మమ్మల్ని జరగటం వాడుకుంటూ చీకట్లో ఉన్న మమ్మల్ని మీ వెలుగులో ఒప్పించావు కనుక వెలుగులోనికి అనేకులు నడిపించే వారంగా, వెలుగు సంబంధంగా వెలిగించబడి ప్రభు వెలుగు క్రియలు జరిగించే వారంగా మమ్మల్ని అరీత బలపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా జీవితాల ద్వారా నీవే మహిమ గంట ప్రభావాలు పొందుకొని వేడుకుంటూ సమస్త మహిమ గంట ప్రభావాలు నీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నా మా ప్రభుత్వండి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్.
ఆమేన్. ప్రార్థించిన జాన్ మార్క్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను.
ప్రైజ్ లార్డ్ సార్.
అవిశ్వనేశ్వరి మోహన్ రావు గారు ఉన్నారా?
ప్రైజ్ లార్డ్ తమ్ముడు. ప్రైజ్.